కావలసినంత పెట్రోల్ వాళ్ళు మనకి ఇవ్వగలరు, తెలుసుకొని తీసుకెళ్తే అంతే కదా. అంతే వీడికి సగంగా ఆలోచించడం చేతగాలే, బిజినెస్ చేయడం చేతగాలే. అలాగే మనం కూడా కరెక్ట్ గా సేమ్ అయినటువంటి ఆలోచనను చేయటం చేతగాలే. చేయగలిగితే ఆలోచనను పూర్తిగా అదుపులో పెట్టుకోగలిగితే మంచి వైశ్యం అవుతాం మనం. ఆ తర్వాత ఆలోచనలన్నింటినీ కూడా మనం పూర్తిగా మన వశంలో తీసుకుని కోరికలన్నింటినీ కూడా కావలసినటువంటి రీతిలో దండనిస్తూ శరీరం మనం చెప్పినట్టు వినేటట్టు చేసుకున్న తర్వాత విజ్ఞానమయ కోశంలోకి ప్రవర్తించగలం. అంతకంటే ముందు విజ్ఞానమయ కోశంలోకి ప్రవర్తించలేము. విజ్ఞానమయ కోశంలోకి వెళ్ళాం మనం, ప్రవేశించాం. ప్రవేశిస్తే అప్పుడు మనలో ఉన్నటువంటి ధర్మం ఏమైంది? బ్రాహ్మణ ధర్మం అయింది. ఆ క్షణంలో నిశ్చింతగా హాయిగా ఇంతకంటే అద్భుతమైనటువంటి జీవన లక్ష్యం యొక్క పరమావధి లేదు అని వాడు కూర్చుని ఈ ఆలోచనలన్నింటినీ నిగ్రహించుకుని భరత స్థితికి వస్తే, మనం చెప్తున్నటువంటి శ్లోకంలో మూడు పదాలు ఉన్నాయని చెప్పాను కదా, భరతుడు, జటాధారి అయినటువంటి రాముడు, కుటీరంలో ఉన్నవాడు. భరతుడు అంటే అర్థం ఏంటి? రతి భా మీద, భా అంటే వెలుగు మీద, విజ్ఞానమయ కోశంలో అనంతమైనటువంటి వెలుగు నిలిగి ఉంటుంది. దాని మీద మాత్రమే అతనికి ఆసక్తి కలిగి ఉంది. రాముడు కావాలి తప్ప రామరాజ్యం అతనికి అక్కర్లే. అంటే రామరాజ్యం అంటే రాముడి వల్ల లభించేది. అక్కడ కూడా పెద్ద సెల్ఫిష్నెస్. ఏ కులం లక్షణం అది? ఈ ఆలోచన రాముడిని మనం పట్టించుకుంటే ఎలాగో రామరాజ్యం మనకు వస్తుంది. ఇది ఏ కులం యొక్క ఆలోచన? వైశ్యం క్షత్రియుడంటే తంటానంటాడు. ఇక్కడ తంట ఏంటి? ఆలోచన అంటే సజ్జంగా వాణ్ణి పట్టేసుకుంటే మిగతా పనులన్నీ జరిగిపోతాయి. భరతుడు ఎవరిని చూశాడు? జటాధారి అయినటువంటి రాముణ్ణి చూశాడు. జటలు ఒక రాజు ఉన్నాడు అనుకో, వాడు గడ్డం మీసాంత నుంచి జటాధారిగా వేషం వేస్తే ఎప్పుడు కూడా కిరీటం పెట్టాలి. ఆ రాజుకే గడ్డం పెట్టేసి జుట్టు ముళ్ళు వేసేసి పెట్టేస్తే మనకి ఎవడు గుర్తొస్తాడు? ఋషి గుర్తొస్తాడు. జటాధారి అయినటువంటి రాముడు, రాజు అయినటువంటి రాముడు అక్కలే సాధకుడికి ఋషిత్వము. ఆ ఋషిత్వంలో ఉన్నటువంటి విభిన్న స్థాయిలు గుర్తించి, కుటీరం అంటే అయాచక అపరిగ్రహ వ్రతము పాటించేటటువంటి స్థలం. నేను చెప్పాను కదా, బ్రాహ్మణత్వం అంటే ఎలా ఉంటుంది? వాళ్ళ ఒంటిలో అన్నీ ఉంటాయి. వాళ్ళ ఇంటిలో పడుకునే ముందు వరకు, నిద్రపోయే ముందు ఏం చేస్తారు వాళ్ళు? మొత్తం ఒంటిలో ఖాళీ చేయాలి, ఏమీ ఉండదు. ఆఖరికి కట్టె పిల్లలు కూడా ఉంచారు వాళ్ళు. మొత్తం అడిగేసి ముగ్గులేసి పడుకుంటాడు. మరి రెండో రోజు పొద్దున్నే ఏమవుతుంది తెలియదు. మరి మన ఆశ్రమాలలో కుటీరాలు అనొచ్చా? వీటిని కుటీరాల యొక్క మానసిక స్థితి అయినా కనీసం ఇక్కడ మనం తెచ్చుకోగలిగితే. కానీ ఏమవుతోంది? మెల్లిమెల్లిగా కుటీరాల పేరుతో భవంతులు నిర్మించబడుతున్నాయి. అది జాగ్రత్త పడండి సాధకుడు. మీరు ఆశ్రమాల పేరుతో భవంతులు నిర్మించుకుంటారేమో, మీరు సాధన పేరుతో అయం పటాటోప చేసుకుంటారేమో, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. జటాధారి అయినటువంటి రాముడు, కుటీరంలో ఉండేటువంటి రాముడిని మాత్రమే మీరు కోరుకోండి. కానీ రాజమహల్లో, రాజ వ్యవస్థలో కిరీటధారి అయినటువంటి రాముడు, రాముడు గొప్పవాడే, కానీ ఆ రాముడు మాత్రమే మిమ్మల్ని కొమ్మనించుతాడు. భార్యను తీసుకెళ్లి ఎక్కడ పడేశాడు? అడవిలో పడేశాడు. భార్యనే అడవిలో పడేసినవాడు మిమ్మల్ని ఎక్కడ పడేస్తాడు? ఏంటి గ్యారంటీ ఇల్లే అంచేత. కుటీరంలో ఉన్నటువంటి రాముడు అయితే ధైర్యం, రాక్షసుని సంహరిస్తాడు, కష్టాలు వస్తే అనుకుంటాడు. ఆఖరికి వెనకాతల చెట్ల తాటి నుంచైనా కూడా, చెట్ల చాటు నిలబడైనా సరే నీ శత్రువును సంహరిస్తాడు. అడవిలో ఉన్నటువంటి రాముడు, కుటీరంలో ఉన్నటువంటి రాముడు. అయోధ్యలో రాజా రాముడు ఏం చేస్తాడు? భార్యను కూడా తీసుకెళ్లి పిల్లలు పుట్టినా పిల్లల్ని గుర్తించలేడు, వాళ్ళతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేశాక కూడా యుద్ధం చేస్తున్నప్పుడు కూడా తెలియదు వాడు నా పిల్లలే అని. పాపం అర్థమవుతుంది కదా ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్. కుటీరాలు కావాలో రాజమహల్ కావాలో నిర్ణయించుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు ఈ శ్లోకంలో అంటే, ఇంతకంటే ముందు ఏం చదువుకున్నాం మనం, స్థూల శరీరం యొక్క ధర్మాలు, కామమయ శరీరం యొక్క ధర్మాలు, మనోమయ కోశం యొక్క ధర్మాలు, విజ్ఞానమయ కోశం యొక్క ధర్మాలు మీకు తెలిసిపోతే ఎంత శక్తి మీ చేతిలోకి వస్తుంది, అనంతమైనటువంటి శక్తి మీ చేతిలోకి వస్తుంది. ఆ శక్తి చేతిలోకి రాగానే గురుదేవులు తమ ఆత్మగదిలో నిజం ఒప్పుకుంటే మంచిది, నాకు కూడా ఒక కోరిక వచ్చిందన్నాడు ఆయన. అసలు ఆలోచనలు ఏం రావు ఆయనకి, ఆయన మనసులో ఆయన ఆలోచనలు అంటూ ఏమి ఉండవు. ఎవరు ఆలోచనలుంటే జటాధారి ఉన్నాడు ఇక్కడ చెప్తున్నట్టు, ఆయన ఆలోచనలు మాత్రమే ఆయన శరీరంలో, ఆయన గురువు యొక్క ఆలోచనలే. ఆయన కుటీరం కూడా లేదు పాపం, డేరా ఉంటుందంటే ఒక 3 రోజులు అయిపోగానే ఆయన నోట్లోంచి ఒకే ఒక మాట వస్తుంది, డేరా దండ ఉఠావని. ఎక్కడ పోతాడు మళ్ళా భగవంతుడు తెలియాలి, ఎవరా అదృష్టవంతులో ఏ క్షేత్రానికి వాడు వెళ్తాడు. ఇచ్చట ఈ అనంతమైనటువంటి సామర్థ్యం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో, గురుగారికి కూడా ఒక్కసారి అనిపించింది, నేను కూడా బాబాని అయిపోతే ఆశ్రమాలు అవి నిర్మించేసుకుందాం. ఏంది చాలా సింపుల్, గాయత్రి మంత్ర సాధకుడికి ఇతరుల కోరిక తీర్చుకోవడానికి. అందులో మనం కోరిక కోరేది అసలు అర్థం పర్థం లేని కోరికలు, ఆ కోరికలు తీర్చడానికి వాళ్ళకి అసలు శ్రమే ఉండదు, ప్రకృతి చేస్తున్నదంతా. డాక్టర్ ఇప్పుడు మన రోగాలు నయం చేస్తున్నాడు, డాక్టర్ ఏం నయం చేయటంలే, డాక్టర్ అయిన విష డాక్టర్ మన రోగాలు ఎలా నయం చేయగలుగుతున్నాడు, ప్రకృతి యొక్క ధర్మం తెలుసుకున్నాడు, స్థూల శరీరాన్ని దానికి కావాల్సినటువంటి ఆ 2-3 పదార్థాలు మన నోట్లు కుక్కుతాడు, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలు కుక్కి బదులాగేస్తాడు. మరి గాయత్రి మంత్రి సాధకుడు గారు ఎంత సులభంగా నిర్వహించుకోండి. మరి అదంతా మనం చేయటం మొదలెడతామేమో జాగ్రత్త. నిరీక్షసు ముహూర్తంతో దదర్శతు భరతో గురుం, దదర్శ భరతో గురుం ఉపజే రామమాసీనం జటా మండలధారిణం భౌతిక జగత్తులో. కుటీరము కంటే ఎక్కువ పారఫర్నేలియా పెంచుకోకండి, బట్టి నేను బాబాని పోదాం, నేను ఆశ్రమాన్ని పెట్టద్దాం అని వచ్చింది నాకు ఆలోచన నుంచి ఉన్నాడని. ఆయన కుటుంబంలోనే ఉన్నాడు, ఆయన చుట్టూ ఆశ్రమం డెవలప్ అయింది, అది అర్థం చేసుకోండి. ఆ శ్రీరామ శర్మ ఆచార్య యొక్క గొప్పతనము, మిగతా వాళ్ళ యొక్క అది గొప్పతనమో తక్కువతనమో నేను వాళ్ళని మనం అంచనా వేసేటువంటి స్థితిలో లేం, కానీ వాళ్ళు అలాగే చేసుకుంటున్నారేమో ఆశ్రమాలు. కానీ ఆయన మాత్రము ఆయన గదిలో ఒక బల్ల మాత్రం ఉంటుంది, ఫ్యాన్ కూడా ఉండదు. ఆయన గదిలో ఉండేది ఓ బల్ల, గురుదేవుల యొక్క గురువు గారు బాబా గురుదేవుల యొక్క చిత్రపటము. బయట సోఫాలు ఉంటాయి, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే పాపం ఫ్యాన్ వేసి కూర్చోబెడతాడు, వెళ్ళిపోతే మళ్ళీ ఫ్యాన్ ఆపేస్తాడు. తను మాత్రం ఎప్పుడు ఫ్యాన్ వేసుకోడు. నేను మా తమ్ముడు అలా కొంతమంది వెళ్ళి కెమెరా తీసుకున్నాం, మేము ఫోటో తీస్తా ఉన్నాం. చూశాడు ఆయన కెమెరా తీసుకుని, ఇలా ఇలా తిప్పి చూశాడు, ఇక్కడ రాదుగా ఫోటో అన్నాడు. గదిలో రాదుగా చిన్న మామూలు డబ్బా కెమెరా తీసుకుని వెళ్ళాము ఆయన మేము అని. ఆయన బయట తన కుర్చీ మా కుర్చీ ఇంకోళ్ళకి కావాల్సిన కుర్చీ 2 కుర్చీలు ఆయన మూసుకెళ్ళాడు, వేసి మళ్ళా కుర్చీలు సెట్ చేశాడు కరెక్ట్గా, ఇలా పెడితే బాగా వస్తుంది అని చెప్పి. కుటీరంలో జీవించేటటువంటి వ్యక్తి ఆ పని చేయగలడు, రాజమహల్లో జీవించే వ్యక్తి వాడు చేయాలని చేయగలరు మనుషులు కదా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఏంటి, ప్లేన్ లివింగ్ అండ్ హై థింకింగ్. సింపుల్ గా ఈ శ్లోకం యొక్క అర్థం మనం తెలుసుకోవాలి అంటే, ప్లేన్ లివింగ్ సింపుల్ గా జీవించటం, సాదా జీవన్ తుచ్చ విచార్ ఆచరణలో దాన్ని చూపించుకుంటూ. ఇంకొక ఏం చెప్పాడు, ఎప్పుడైతే మీరు ఈ ప్లేన్ లివింగ్ మొదలెట్టి ఇచ్చతరమైనటువంటి ఆలోచనలు మీ శరీరంలోకి ప్రవేశిస్తాయో అదే ముహూర్తంలో ఆ రాముడిని మీరు దర్శించగలరు. నిరీక్షస ముహూర్తంతో ఎప్పుడో కాదు, ఎప్పుడైతే ఈ విధమైనటువంటి జీవన సరళకి మీరు లొంగిపోతారో ఆ క్షణంలో మీరు ఉన్నటువంటి ఆ ఆత్మతత్వాన్ని దర్శించుకోగలుగుతారు.
యమునదో అక్షరం భూర్ భువస్వ తత్ సవితుర్ వరేణ్యం. ఆ ఎనిమిదవ అక్షరం యొక్క స్థూల జగత్తుకి సంబంధించినటువంటి గాయత్రి పాదానికి మొదటి పాదానికి సంబంధించినటువంటి అక్షరము నియం. యది బుద్ధి కృతా ద్రష్టుం అగచ్చింతం మహాముని అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహామతే. హే మహామతే, మీకు నిజంగా అగస్త్యుణ్ణి దర్శించాలని కోరిక ఉంటే ఇవతో వెళ్ళాలి. మన ఫార్ములా ఏంటి దీనికి? తక్షణమే. అగస్త్యుడు మూడు సముద్రం ఎండిపోయింది, మొత్తం సముద్రాన్ని మూడు ఆచమనాలు భూభస్వ అని ఆచమనాలు చేశాడు. అమృతోపస్థానం స్వాహ, తర్వాత ఏంటి ఆ శ్లోకాలు? అమృతాభిధానమసి స్వాహ, ఓం సత్యం శ్రీ మైత్ర శ్రీ సైతాన్ స్వాహ అన్నాడు. సముద్రం అయిపోయింది, ఇంకా మళ్ళా ఆచమనం చేయటానికి వీలు లేవు ప్రపంచంలో ఎక్కడా కూడా. అలాంటి అగస్త్యుణ్ణి కనుక మీరు చూడాలనుకుంటే, ఎప్పుడైతే చూడాలనుకున్నారో ఆ క్షణమే బయలుదేరుకోండి. మీరు ముహూర్తాలు చూసుకుని, టైం టేబుల్ వేసుకుని, రైల్వే గైడ్ చూసుకుని, ఆ ట్రైన్ టైం కరెక్ట్ గా మనకు సూట్ అవుతుందా లేదా, మీకు రిజర్వేషన్ దొరుకుతుందా లేదా, ఇవంతా మీరు ఆలోచించకుండా కళ్యాణప్రదమైనటువంటి ఆ అగస్త్యుణ్ణి మీరు దర్శించదలుచుకుంటే ఇవాళ బయలుదేరండి. అక్కడికి అగస్త్యుడు లాంటి వ్యక్తిని మీరు దర్శనం చేసుకోవాలి అంటే శ్రీశైలం అడవుల్లో వస్తూ ఉంటాయి తప్పుడప్పుడు. శ్రీశైలం వెళ్ళిపోదామా లేకపోతే పట్టుకుందామా? నేను అగస్త్యుడిని చూసిన వాడిని చాలాసార్లు నేను మీకు చెప్పాను. నేను అగస్త్యుడు, ఈ ఋషులు వీళ్ళందరూ కూడా మూడు లక్షణాలు కలిగి ఉంటారు. అందులో ఒక లక్షణం ఏంటి? సర్వవ్యాపకత్వం. మీరు చూడగలగాలి అనే ప్రయత్నమే చేయాలి తప్ప మీకు ఇక్కడ కనిపిస్తాడు. నేను చాలా మంది అడుగుతాను, జూలై 4 ఋషులు వచ్చారట కదా మాస్టారు, మాకు చూపించండి అని. వచ్చారు, నన్ను చూపించమంటే నేను ఎక్కడ చూపించేది? ఎందుకంటే లారీ మహర్షి లాంటి వ్యక్తే తప్పు చేశాడు. నేను ఎప్పుడు నన్ను పిలిస్తే అప్పుడు నేను మీకు కనిపిస్తాను అన్నాడు ఆయన గురువు. నేను ఎప్పుడు పిలిచాడు? ఇందుకు పనికిరాని ఆధ్యాత్మిక అంటే అవగాహన లేని వ్యక్తులు నేను నమ్మమన్నారు. వాళ్ళ నమ్మకం ఈయనకి ఎందుకుట? వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత అని అనుకోలేకపోయాడు. పిలిచాడు, పిలిచిన మరుక్షణం ఆయన ఏమన్నాడు? ఇంకా నువ్వు పిలిస్తే నేను రాను, నీకు అవసరమైతే నేను వస్తాను. విపరీతమవుతుంది. సర్వవ్యాపి అయినటువంటి గురువు ఎప్పుడు నీకు ఏది అవసరమో తక్షణమే ఇచ్చేటటువంటి గురువు అవసరం నీకు ఎప్పుడైనా వస్తుందా? గురువుకు అవసరం వచ్చి నీకు పిలిస్తే తప్ప అవసరం తీర్చలేని గురువు ఉన్నాడు అనుకో, ఆ గురువు ఎందుకు మనకి? అంచేత మళ్ళీ ఎదురెదురు పడలేదు వాళ్ళు. అంచేత ఋషులు చూడాలి మీరు, అంటే వాళ్ళు ఇష్టపడాలి కనిపించడానికి. ఇంకోవరు చూపించలేరు, ఇంకోవరు చూపించగలిగితే ఆ చూపించిన వాడు మాత్రము ఖచ్చితంగా ఋషి ఉండడు. మీరు అగస్త్యుణ్ణి చూడదలుచుకుంటే మీ జీవిత విధానాన్ని ఎప్పటి నుంచి మార్చుకోవాలి? ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇంక ఇప్పటి నుంచి మారిపోండి మీరు బ్రాహ్మణత్వంలోకి. గాయత్రి మంత్ర సాధన మొత్తము కూడా బ్రాహ్మణత్వంలో కంటే ఏ కోశ జాగరణ గురించి మీరు ప్రయత్నం చేయాలి? విద్యమే కోశంలో నిరంతరం ఉండటం అంటే మనస్సు యొక్క ఆలోచనల పరిధి దాటాలి, కోరికల పరిధి దాటాలి, స్థూల శరీరం యొక్క లిమిటేషన్స్ దాటాలి. వీటిని కనుక మనం గుర్తు చేసుకుంటూ గాయత్రి యొక్క మొదటి పాదము గాయత్రి రామాయణం మనకిచ్చినటువంటి సందేశాన్ని అర్థం చేసుకుని ఆ గాయత్రి మంత్రం యొక్క శక్తి మీకు లభించాలి అంటే నేను మీకు చెప్పాను మొన్ననే, మంచినీళ్ళు అయినా పోయింది పాలు కాకపోతే అని, ఆ బొమ్మ ఇంతవరకు రాలే. మీ క్షణం చూడండి అంటే చెప్పిన రోజులైంది. అంతకంటే ఒక రోజు ముందు ఏబీసీడీలు రాసుకురండి అన్నాను. ఏబీసీడీలు రాసుకు రాలేకపోతే ఇంకా మీరు గొప్పవాళ్ళం నేను చదువులో అంటే ABBCCDD ఏంటంటారు జంట స్వరాలు అవి అవైనా రాసుకురండి అన్నాను. మీద వాళ్ళది కాదయా బాబు, మీది రాసుకురండి, నాకు తెలియాలి స్పష్టంగా. టైం ఉంది, ఇంకా నెక్స్ట్ బర్త్ బెటర్ లక్ అనుకుందాం. నెక్స్ట్ డే అనొద్దు మనం, కానీ మనకి నెక్స్ట్ బర్త్ ఎప్పుడు? ఈ క్షణమే. మళ్ళీ ఎప్పుడో కాదు, అంతే గాభరా పడిపోయి ఏం చేస్తామని కాదు, ఎప్పుడు మీకు అర్థమవుతే ఎప్పుడు మీరు నిద్రలేస్తే ఆ రోజు అప్పుడే మొదలవుతుంది. 5:30 నిద్రలేచిన వాడికి 5:30 మొదలవుతుంది, 8:30 నిద్రలేచిన వాడికి 8:30 మొదలవుతుంది. అంచేత 8:30 నేను నిద్రలేచాను అని కూర్చుంటే అట్ట లేచిన దగ్గర నుంచి అయినా మీరు ఆ కార్యక్రమాలను సవ్యంగా అర్థం చేసుకుంటూ. ఇంకో కార్యక్రమం చెప్పాను నేను మీకు, రోజుకి ఎన్నిసార్లు గాయత్రి చేయాలి మీరు? 3 గాయత్రి చేయాలి. టైం సరిపోదు మీకు, 3 ముందు లేవండి. ఇంకా ఇఫ్స్ బస్ వల్ల మీరు ఎక్కడికి వెళ్ళలేరు, చేయగలిగితే చేయటం లేకపోతే పక్కకి వెళ్ళిపోతాయి. ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. మీరు కలిసి ప్రయాణించగలిగితే ఏబిసిడీలు రాసి నాకు ఇవ్వండి. ఏబిసిడీలే, దాని తర్వాత అక్షరాలు నాకు అక్కర్లే, చాతుర్వణ్యమే కదా. ఆ ఏబిసిడీలు జంట స్వరాలుగా రాస్తే నేను ఇంకా ఆనందపడతాను, కానీ నాకు జంట స్వరాలు రాయటం రాదు. ఏ స్థాయిలో కూడా నేను ఉండలేను, నేను మాత్రం బిఏ, నా అక్షరం మాత్రం బిఏ. మరి మీ అక్షరాలు ఏంటి? అలాంటి 1000 పేర్లు ఇవాళ సాయంత్రానికి నాకు ఇవ్వగలిగితే ఎలా వస్తాయి? 1000 పేర్లు సాయంత్రానికి, 1000 నేను కలుసుకోవాలా? కలుసుకోకర్లే. మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చెప్తే ఇది చేయగలరు అన్న నమ్మకం ఉంటుంది కదా. కొంతమందికైనా మీరు చెప్తే వాడు ఆ ఏ నుంచి బి వరకు స్థాయిలో ఎక్కడో అక్కడ పడతాడు వాడు. అలాంటి వాళ్ళందరి పేర్లు నాకు తక్షణమే కావాలి. తర్వాత ఇంకోటి ఏం అడిగాను నేను మిమ్మల్ని? పాలు పోయమంటే నీళ్లు పోసారు అందరూ. ఇక్కడ నీళ్లు కూడా నాకు కనిపించలేవచ్చు కూడా. ఎవరికి వాళ్ళు ఆ బొమ్మ గీసి తీసుకురమ్మన్నా నేను, అది రాలే. పర్వాలేదు, ఈ శ్లోకాన్ని గుర్తుంచుకుంటే ఎది బుద్ధి కృతాదృష్టం, మీ బుద్ధికి అంటే విజ్ఞానమే కోశానికి, ఎది బుద్ధి కృతాదృష్టం అగస్త్యంచ మహాముని, ఆ అగస్త్య మహాముని మీరు దర్శనం చేసుకోవాలి అని కనుక అనుకుంటే అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాముని, ఇవాళే నేను ఈ క్షణమే ఈ పని చేస్తాను అనేటటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. కానీ ఈ క్షణమే అనేది మనకు కష్టం, కొంచెం ఉద్యోగ ధర్మాలుంటాయి, మిగతా ధర్మాలుంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ రాత్రి పడుకునే ముందు కనీసం పూర్తి చేసేసుకుని ఆ కార్యక్రమాన్ని పొద్దున్న 1000 గాయత్రి అవుతే తప్ప టిఫిన్ చేయం, మధ్యాహ్నం 1000 గాయత్రి అవుతే తప్ప మధ్యాహ్నం భోజనం చేయం, సాయంత్రం 1000 గాయత్రి అవుతే తప్ప సాయంత్రం భోజనం చేయం అనేటటువంటి నియమం ఏ రోజు నుంచి తీసుకుంటారు మీరు? ఈ క్షణం నుంచి. అంటే మీరు టిఫిన్ తినుంటే 1000 చేసేసుకోండి, టిఫిన్ తినకపోతే 1000 గాయత్రి చేసుకున్నాకే టిఫిన్ తినండి. కొంచెం మీ శరీరాన్ని లొంగదీయండి. అది ఎంత కబుర్లు చెప్పినా, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నా ఆచరణలోకి రాకపోతే వేస్ట్. ఆచరణలోకి వస్తే ఒకటే ఆచరణలో పెట్టేసుకున్నా కూడా మనం సఫలీకృతం అయిపోతాం. కనుక ఈ క్షణం నుంచేనా చాలామంది మీలో 1000 గాయత్రి గ్యారంటీగా చేసి ఉండరు. కూర్చోండి, పూర్తి చేసాకే వెళ్ళండి. కండిషన్ ఏంటి? బాధ్యత. ఆఫీస్ టైం అయిపోయింది అనుకోండి, నేను గాయత్రి జపం చేస్తున్నానంటే కుదరదు. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి, డ్రాప్ చేశారండి, చేశాక పూర్తి చేసుకోండి. కొంచెం స్ట్రిక్ట్గా నవరాత్రి కంటే ముందు మీరు మిమ్మల్ని మీరు మలుచుకోగలిగితే కొంచెం నేను చెప్పినటువంటి నియమాలు మీకు నచ్చుతాయి. శరీరం విందు, మీకు నచ్చకపోతే వినరుగా అసలు ఇక్కడ వచ్చి కూర్చుని. నచ్చుతున్నాయి కానీ మీ శరీరం వింటలే. మీరు ఏ వయస్సులో ఉన్నా వింటుంది శరీరం. మీ వయస్సు వంక పెట్టుకుని ఎగరగొడితే నేను ఒప్పుకోను. నేను చెట గంటసేపు గాయత్రి మంత్ర జపం చేసుకోవటానికి మీరు చేయాల్సినటువంటి ఘనకార్యాలు ఏంటి? ఏం లేదు, కళ్ళు మూసుకు కూర్చోవటమేగా. అంతకంటే పెద్ద పని ఏముంది ఏ వయసులో ఉన్నా? చేత దీన్ని మనసులో ఉంచుకుంటూ సాయంత్రం 6:30 మనం కంటిన్యూ చేద్దాం. గాయత్రి రామాయణం కావాలని నేను స్లోగా చెప్తున్నాను. ఎందుకంటే గాయత్రి రామాయణం ఒక విధంగా రామాయణం మొత్తం అధ్యయనం చేసినట్టే రామాయణాన్ని ఏ విధంగా అధ్యయనం చేస్తున్నాం సాధనాపరంగా. స్వస్తి.
గాయత్రి రామాయణం ఒక విధంగా గాయత్రి రామాయణ యొక్క నిత్య అర్థసహిత పారాయణ. ఉత్తిన శ్లోకాలు చదవటం కాకుండా ఆ శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థాలను తెలుసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా అంతకంటే బ్రహ్మర్షి స్థాయికి వెళ్ళటానికి అనుకూలమైనటువంటి సాధన, అంతకంటే గొప్ప సాధన, అంతకంటే గొప్ప విధానం మీకు ఇంకెక్కడ దొరకదు. సింపుల్ అనిపిస్తుంది అది 24 శ్లోకాలు, కానీ ఒకొక్క శ్లోకంలో ప్రాక్టికల్ గా మీరు ఆ శ్లోకాలు కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఆ శ్లోకాలలో థియరీ ఎక్కడా చెప్పినట్టు లేదు, సంఘటనే వివరించాడు ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్. మొట్ట చూడండి, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రచ్ఛ వాల్మీకి మునుపుంగమం. వాల్మీకి నారదుని అడిగాడు. అంటే మీరు వాల్మీకి స్థాయిలో, అంటే వాల్మీకి ఎలాంటి వాడు, మొదట అతి క్రూరమైనటువంటి హంతకుడు కదా, అలాంటి వాడిని కూడా నారదుడు మార్చగలిగాడంటే మనం వాల్మీకి కంటే చాలా ఎత్తులో ఉన్నాం. అంచేత మీరు వాల్మీకి ఎదిగిన ఎత్తు కంటే చాలా ఎత్తుగా ఎదగలగాలి. వాల్మీకి ఇచ్చినటువంటి ఉపదేశం కదా రామాయణం అంతా కూడా. అంచేత ఫస్ట్ పాయింట్ అది మీరు అర్థం చేసుకోవాల్సింది. మొదటి శ్లోకంలో తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రచ్ఛ వాల్మీకి మునిపంగమం. పాపాలలో పూర్తిగా కూరుకుపోయినటువంటి వ్యక్తి కూడా ఆ నారదుడి యొక్క ఆ వాక్కు వల్ల, వాగ్విదాంబరం, దానివల్ల పైకి లేవగలడు. రెండో దాంట్లో ఏం చెప్పుకుందాం, సహత్వ రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందన ఋషిభి పూజితస్తత్ర యదేంద్రో విజయోపుర. రాక్షసులను రాముడు చంపాడు. సంఘటనని చెప్తున్నాడు అక్కడ. అంతే చంపితే ఏమయ్యాడు, ఋషులు ఆయన్ని కీర్తించారు. ఏ విధంగా కీర్తించారు, ఇది వరకు ఇంద్రుణ్ణి కీర్తించినట్టు రుద్రాసుర వధ తర్వాత. మళ్ళా అక్కడ మూడు కండిషన్స్ చెప్తున్నాడు. మొట్టమొదటి ఏంటి, యజ్ఞం అంటే ఏంటో తెలుసుకోవాలి. మన జీవితమే యజ్ఞమయం అయిపోవాలి, త్యాగమయం అయిపోవాలి. గివ్ 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 అంతా ఇవ్వటమే. రెండోదేంటి, ఎప్పుడైతే నువ్వు ఇవ్వటం మొదలెడతావో ప్రకృతిలో తిరిగి రావటం మొదలెడుతుంది. నాటు కోసుకో, ఆ ప్రిన్సిపల్ నువ్వు తప్పించుకోలేవు. ఇంచేత మీరు ఎప్పుడైతే ఇవ్వటం మొదలెడతారో, యజ్ఞమైన జీవితం అంటే టు గివ్, ఆ ఎప్పుడైతే ఇవ్వటం మొదలెడతారో మిల్లమిల్లిగా మీలో ఉన్నటువంటి రాక్షసులు మాయమవుతారు. ఏంటి మనలో ఉన్నటువంటి రాక్షసి గుణాలు, మొట్టమొదట నేను మనిషిని, నాకు ఈ ఇంద్రియ సుఖాలు కావాలి, నా వాళ్ళు సుఖంగా ఉండాలి, అర్ధరహితమైనటువంటి కోరిక. మీరు ఎవరిని సుఖపెట్టలేరు, ఎవరి సుఖ దుఃఖాలకి ఎవరు బాధ్యులు, వాళ్లే బాధ్యులు, ఎవ్వడో ఏమీ చేయలేడు అన్నటువంటి అవగాహన ఎప్పుడైతే వస్తుందో, లేనిపోని ఆవేదనలు, లేనిపోని మోహాలు, లేనిపోని తలనొప్పులు, ప్రతిరోజు రాత్రి కొని తెచ్చుకో మా అమ్మాయి ఎలా ఉందో, మా అబ్బాయి ఎలా ఉన్నాడో, మా భార్య ఎలా ఉందో, మా ఆయన ఎలా ఉన్నాడో, అనవసరం. అది నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా జరగవలసినట్టే జరుగుతుంది. నువ్వు నాటుకోవటం నేర్చుకుంటే, యజ్ఞం చేయటం కనుక నేర్చుకుంటే రాక్షసుల్ని అవరోధం కలిగించేటటువంటి పరిస్థితుల్ని తారుమారు చేయొచ్చు. కానీ రాక్షసులంటే ఎవరు అనుకుంటున్నావు నువ్వు, నీకు రోగం వచ్చింది, ఆ రోగం తగ్గాలి, కొడుకు చదువు రావటం లేదు, కొడుకు చదువు రావాలి, వ్యాపారం బాగాలేదు, వ్యాపారం బాగా అవ్వాలి, ఇది మాత్రము ప్రకృతి నీకోసం ఈ సృష్టిని సృష్టించలేదు. నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎంత పొందగలిగితే ప్రకృతిలో పొందును, దున్ను, బీజాలు వేసుకో, కోసుకో, అంతే తప్ప నీకోసం స్పెషల్ గా నాలుగు పూజలు చేసేస్తే, నాలుగు మంత్రాలు చదివేస్తే మాత్రము పరిస్థితుల్ని మార్చదు. దాని తర్వాత విశ్వామిత్ర సరామస్తు శ్రుత్వా జనక భాషితం వత్సరామధను పశ్య ఇది రాఘవం అబ్రవీత్. చాలా సార్లు మనం పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పోస్ట్పోన్. చాలా సార్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారు, మనకంటే పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు, 90% కేసెస్ లో మీరు వెళ్తే అసలు ఏమవ్వదు, వెళ్ళకపోవటం వల్ల గందరగోళాలు జరుగుతాయి, కానీ వెళ్తే అసలు ఏం జరగదు, అది అప్పటికే నవ్వేసి ఊరుకుంటారు. నిజంగా గందరగోళం జరిగింది కర్మ భరించటమే దాన్ని. అంచేత పరిస్థితి నుంచి మీరు పారిపోకండి. ఇదివరకు చాలా మంది చాలా బలవంతులు ఎత్తలేనటువంటి ధనుషు చెప్పుకుంటూ వస్తాడు కదా, వీళ్ళు ట్రై చేశారు, వాళ్ళు ట్రై చేశారు, జరుకుడు చెప్తాడు విశ్వామిత్రుడికి, అందుకోసం ఇంత అద్భుతమైనటువంటి సర్కస్ ఫీట్ చేయగలిగిన వాడికి నా కూతుర్ని ఇస్తాను, అంటే నేను ఎక్కడ చేయగలను బాబు ఇదంతాను, నేను చాలా చిన్నవాడిని, చిన్న 16-17 ఏళ్ల వయసు అప్పుడు రాముడికి అని నువ్వు భయపడతావేమో. ఎంత పెద్ద పనైనా, ముఖ్యంగా మన సాధన, గాయత్రి సాధన మనం ఎక్కడ చేస్తాం, మనతో ఎక్కడవుతుంది, ఇంత సాధన మనం ఎక్కడ చేస్తాం, అసలు చెప్పిందే అర్థం కావటం లేదు. అర్థం కాకపోవటమే మీరు సాధకులను ప్రూవ్ చేస్తుంది. అర్థమైందనుకోండి ఇంకా మీరు సాధన చేయరు, ఇంకా అర్థాన్ని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అంచేత అర్థం అవటం కాదు ముఖ్యం, అక్కడ ఏం చెయ్యాలో అది చేయటం ముఖ్యం. తర్వాత ఇంకోటి కూడా చెప్పాను, మీరు తప్పే చేశారనుకోండి, సైంటిస్టులందరూ ముందు తప్పు చేస్తారు, చివరి ఎక్స్పెరిమెంట్ ఒకటే సక్సెస్ అవుతుంది వాళ్ళది, మిగతా అన్ని ఎక్స్పెరిమెంట్స్ తప్పే ఇప్పుడు క్యాన్సర్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు, లక్షల లక్షల ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి, అవన్నీ తప్పేగా. ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ అందులో కరెక్ట్ అవుతుంది, కరెక్ట్ అయితే క్యాన్సర్ కి మందు దొరికింది అంటాం. అలాగే మన సాధనలో సాధన కరెక్టా చేసామా, సవ్యంగా చేశామా అనేది ఆలోచించాల్సిన అవసరం లేదు. మొదలెట్టే ఐటమే ఎక్కడి నుంచి ఎక్కడ అనేది ఈ శ్లోకం చెప్తుంది. తర్వాత తుష్టావాస్య తదా భవిష్యం ప్రవిశ విశాంపతే శతనీయం నరేంద్రస్య తదా సాధ్య వ్యతిష్ఠిత. నిద్ర యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. రిపీటెడ్ గా ఆధ్యాత్మిక వేత్తలు నిద్రాశక్తిని ఉపయోగించుకోవాలి, అందుకే నవరాత్రులు, శివరాత్రి అంతా కూడా రాత్రి అనే పదం వస్తుంది. మనం పగలు పూజ చేస్తాం, రాత్రి అసలు చేయ చేయం. పేరేం చెప్తాం, నవరాత్రి పూజలు చేస్తున్నామని. ఎప్పుడు చేస్తాం? ఉదయం కూడా చేస్తాం. మరి అది నవరాత్రి ఎందుకయింది అని కూడా ఆవిడ అడగడు, ఒక్కడు అడగలేదు అసలు నన్ను. శివరాత్రి, జన్మాష్టమి, ఎక్కువ వినాయక చవితి కూడా సూర్యాస్తమయం అయిన తర్వాత చేసుకోమని శాస్త్రాలు చెప్తాయి. చంద్రోదయం ముందు చవితి నాడు కొంచెం లేటుగా చంద్రోదయం అవుతుంది, చంద్రోదయానికి ముందు స్టార్ట్ చేయమంటాడు. మనం ఎప్పుడు చేస్తాం? పొద్దున్నే చేస్తాం. ఈ తప్పులు ఇది చెప్తోంది ఇక్కడ. శయనాగారం వద్ద వరకు వెళ్ళండి, రాజును కలుసుకోవాలి, దశరథుణ్ణి కలుసుకోవటానికి మంత్రి బుద్ధి శయనాగారం వరకు వెళ్తోంది. మీ బుద్ధి నిద్రలో అసలైన మ్యాజిక్లు చేస్తుంది, అక్కడ జరిగేది తతంగం అంతా కూడా. కానీ దాన్ని పట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రకాలు చెప్పినా, మీ కలంను రాసుకోండి అని చెప్పినా, మళ్ళీ మొదలెట్టండి, మళ్ళా చెప్తున్నాను నేను, మీ కలలన్నీ మీరు రాసుకోవాల్సిందే. 6 నెలల పాటు మీరు రాసుకున్న తర్వాత మనం ఆలోచిద్దాం అసలు ఆ కళల యొక్క అంతరార్థం ఏంటో. రాసుకోగానే ఈ కళ యొక్క అంతరార్థం ఏంటి అని అడుగుతారు. ఎంబీబీఎస్ లో మా వాడు జాయిన్ అయిపోయాడండి, రండి పేషెంట్స్ అందరూ ఎక్కడికి వెళ్ళండి, ఇవాళే జాయిన్ అయ్యాడు, ఫీజు కట్టాడు, మా కుర్రాడు డాక్టరు, వాళ్ళ దగ్గరే మందు పుచ్చుకోమని అంటున్నారా మీరు? మీరే తీసుకోరు మందు, నువ్వు పోవాయి బచ్చా, నువ్వేం చేస్తా ఉండవు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మాత్రం సాధన మొదలెట్టగానే కళలు 6 నెలల ముందు మీకు రాబోయే భవితవ్యాన్ని గ్యారంటీగా సూచిస్తాయి. అందులో సందేహం మాత్రం ఏం లేదు. దాన్ని ఆచరణ చేసిన వాళ్ళు, దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారా చేయటం లేదా, గాయత్రి మంత్రోపాసకులు, ఇవే ఒక్కర్లే, కేవలము రాత్రిపూట వాళ్ళకి ప్రతిరోజు వచ్చేటటువంటి కళ్ళలని వాళ్ళు రికార్డు చేసుకుంటే 6 నెలల తర్వాత వాళ్ళకే అర్థం అవటం మొదలెడుతుంది ఈ కళ యొక్క అంతరార్థం ఏమిటో. 6 నెలలు కాకముందే అడిగేస్తారు, అది కూడా నన్ను అడుగుతారు వాళ్ళ కళల యొక్క అంతరార్థం. రౌణ మహర్షి అంటూ ఉండేవట, రౌణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇంతకీ నేనెవరినని, నీకే తెలియకపోతే నేనక్కడ చెప్పేదయ్యా అన్నాడు. అలాగే మీ కళల యొక్క అంతరార్థం మీకే అర్థం కాకపోతే నాకెక్కడ అర్థం అవుతుంది? విధానం చెప్పగలను, ఆలోచించే విధానం. ఇప్పుడు 6 నెలలు నిరంతరము మీరు కళలను రాసుకుంటే, కళలు రాసుకోవాలి అంటే మీలో చాలా మందికి ఒక సలహా నేను ఇచ్చేది ఏంటంటే, తలడ పక్కనే పేపరు పెన్సిల్ పెట్టుకోండి, మీరు లేచే లోపల కళ ఎగిరిపోతుంది. కావాలంటే మీరు చూసుకోండి, పక్కనే పెట్టుకుని కళ్ళు తెరవకుండా కళ ఒకసారి గుర్తు చేసుకుని రాయటం మొదలెట్టండి. ఎక్కడో ఉంది లైట్ వెలిగించుకుని మీరు వెళ్ళి వెతుక్కుని పెన్ను ఎక్కడుందో, నేను ఇక్కడే పెట్టాను ఇక్కడ లేదే అని ఇంట్లో వాళ్ళ మీద ఆర్చేసి పెట్టిన చోట ఏం పెట్టదు చేసి అనుకుంటూ కళ ఎగిరిపోతుంది. అంచేత ఈ విధానాన్ని ఈ శ్లోకం చెప్తుంది. కళల యొక్క నిద్రాస్థితి యొక్క మహత్యము భగవద్గీత కూడా అదే చెప్తుంది. చరమస్థితిలో అంతకాలేచ మామేవ, అంతకాలంలో నువ్వు ఏవి ఆలోచిస్తావో ఖచ్చితంగా అదే యోనిలో జన్మిస్తావు, గ్యారంటీ అది. మరి రాత్రి నిద్రపోయేటప్పుడు నువ్వేం ఆలోచిస్తావో, కరెక్ట్ గా నువ్వు ఆలోచిస్తున్నావో అయితే ఏమో వాలి, నువ్వు ఖచ్చితంగా ఆ స్థితిలో లేస్తావు నిద్ర, ఏమీ డౌట్ లేదు అందులో. ఆ ట్రిక్ పట్టుకోవాలంటే ఋషులు పట్టుకున్నటువంటి ట్రిక్ అది. ఖచ్చితంగా మీరు రాత్రి ఇక్కడ పడుకుని ఇంకో చోట మెలుకోవచ్చు. థియోసాఫికల్ సొసైటీలో అనేక మంది ఆ సాధన చేశారు. మహేష్ యోగి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, వేదా విజన్ అని వస్తుంది టీవీలో, మన ఆంధ్రాలో మన గుంటూరులో ఎందుకు ఇవ్వటం ఏదో వాడు తెలియదు. జండి అలాంటి మంచి ఇవ్వడవాడు, స్టార్ న్యూస్ లో అవి ఇస్తాడు తప్ప. అక్కడ మీరు ఒక చోట ఇక్కడ కూర్చుని ఆ శ్వాస మీద దృష్టి పెట్టుకుని ఎగిరి అక్కడ పడవచ్చు. మీరు చూపిస్తాడు వాడు మీ చేత ఎగిరించి. ఇదంతా మీకు చేయాలి అంటే ఆ నిద్రాస్థితి, చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వంలోని మార్పు, నిద్రాస్థితిని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే, నిద్రాస్థితి కలలలో టైం ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో మీకు తెలుసు కదా. కళ చూస్తారు, ఏదో చిన్నప్పుడు అలా ఉన్నాను, తర్వాత ఉద్యోగిస్తున్నాను, ఉద్యోగిస్తున్నాక 15 ఏళ్ళు వర్క్ చేశాను, ఇంకో 15 ఏళ్ళు ఇంకో చోట చేశాను, రిటైర్ అయిపోయాను, రిటైర్ అయిపోయాక నాకు సన్మానం జరుగుతుంది అని 15 ఏళ్ళకున్నాడు. కళ చూస్తాడు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది కళ్ళో, 60 సంవత్సరాల వరకు వెళ్ళిపోయాడు వాడు. నిద్రలేచి చూస్తాడు, 2 నిమిషాలు కూడా అయి ఉండదు. ఇదేంటి, స్వప్న స్థితిలో కాలము యొక్క ఎక్స్పాన్షన్ అనుకోండి, కంట్రాక్షన్ అనుకోండి. మన నిద్రాస్థితిలో మీకు రిపీటెడ్ గా చెప్తున్నాను, నిద్రాస్థితి స్వప్న స్థితి కంటే చాలా వేగవంతమైనది. ఆ ఫాస్ట్నెస్ వల్ల మీరు రికార్డ్ చేసుకోలేకపోతున్నారు దాన్ని. ఏం జరిగిందో మీకు ఎందుకు తెలియటం లేదంటే, ఈ ఫ్యాన్ కి ఎన్ని బ్లేడ్లు ఉన్నాయని అడిగాను అనుకోండి, ఫుల్ స్పీడ్ మీద తరుగుతూ ఉంటే మీరు లెక్క పెట్టలేరు, ఒక బ్లేడు కనిపించదు. అంచేత నిద్రాస్థితి ఫాస్టెస్ట్ లైఫ్, డల్ లైఫ్ కాదది. కోట్ల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమాన్ని ఒక నిద్రలో లాగించవచ్చు. యానిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి, సంయమి సాధన చేసేవాడు, సంయమాన్ని ఇంద్రియాలను తన వశంలో చేసుకోదలుచుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా రాత్రే సాధన చేసుకుంటాడు. ఎలా, అందరూ పడుకున్నప్పుడు వీడు మెలకుగా ఉంటాడు. అందరూ పడుకున్నప్పుడు మేము మెలకుగా ఉండటం చాలా సులభం, టీవీ పెట్టేసుకుంటే మెలకుగా ఉండొచ్చు. సంయమి సాధన చేస్తూ మెలకుగా ఉండటం, ఆ నిద్రాస్థితిలోకి ప్రవేశించేటటువంటి విధానం. తర్వాత వనవాసం హి సంఖ్యాయ వాసాం శాభరణాని చ భర్తారమనుగచ్చంచే సీతాయే శశిరోదౌ. నిద్రాస్థితిలో ఉన్నటువంటి మన ఆత్మబంధువు, నిద్రాస్థితిలో ఉన్నటువంటి దశరథుడు ఏం చేస్తాడు, మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు, ఇది వనవాసం సార్, నిజమైనటువంటి వనవాసం జాగ్రత్త అవస్థ, అక్కడ కావాల్సినటువంటి బట్టలు, ఈ జాగ్రత్త అవస్థలో ఉపయోగించుకునేటటువంటి ఆభరణాలు లెక్క పెట్టి మరీ ఇస్తాడు. నువ్వు ఇన్నాళ్ళు జాగ్రత్త అవస్థలో ఉంటున్నావు కదా, దీనికి కావాల్సినటువంటి వనవాసం. అంచేత నిజంగా నిద్రాస్థితిని ఉపయోగించుకోగలిగేవాడు ఎక్కడున్నా వాడికి ఆహారం వస్తుంది. ఎక్కడున్నా ఋషులకు ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది? జోలేవాలా బాబా అని నేను ఒకసారి ఋషికేశ్కి వెళ్ళాను. ఋషికేశ్కి వెళ్తే ఇంకా ఆస్త పైకి వెళ్తే కొంచెం అడవి లాంటి ప్రదేశం, అడవి కాదు అది, ఋషికేశ్ యొక్క అవుట్స్కట్సే. అక్కడ జోలేవాలా బాబా ఉన్నారు అంటే వెళ్ళాను నేను. జోలేవాలా బాబా అంటే సంచి భుజాన్ని వేసుకునే బాబా అనుకున్నాను నేను, అలాంటిది ఏం లేదు, మామూలుగానే ఉన్నాడు మనిషి. అక్కడ ఒక చిన్న పిల్లలు ఉయ్యాల గుడ్డతో కడతారే అలాగే ఒక సంచిలా కట్టింది. ఎవరు ఎప్పుడు వెళ్ళినా ఆ సంచిలో మీకు కావాల్సింది ఆహార పదార్థాలు తీసుకు తినేయచ్చు. ఎవరు ఏది కావాల్సి వచ్చినా అది ఆ దేశంలో ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉంటుందా ఉండదా అన్న ప్రసక్తే లేదు. అంతా పైపింగ్ హాట్ వేడిగా బయటకు వస్తుంది, చేయి పెడితే కాలుతుందా అన్నంత వెళ్తాం. మళ్ళీ అదేం లేదు, మామూలు గుడ్డ సంచియే, కాషాయ బట్ట మట్టి కొట్టుకుపోయి ఎన్నాళ్ళ బట్టి కట్టుందో అది. అంచేత మనకు కావాల్సినటువంటి ఆహారం మనం చెప్పుకుంటాం నోటితో అంతే, దానే దానే పే లిఖాహే కానే వాళ్ళే కానాం అని, కానీ నమ్మం మనం. కానీ కారణ జగత్తులో నిద్రాస్థితిలో వెళ్ళినటువంటి వాళ్ళకి ఇది అనుభూతి వస్తుంది. అది అనుభూతి వచ్చాక ఇక్కడ ఈ ప్రపంచంలో నాకు ఎలా గడుస్తుంది అనేటటువంటిది ప్రశ్నే రాదు వాడికి. ఇంచేనంటే అసలు ఇది లెక్కలోకి తీసుకోవాల్సినటువంటి జీవితము కానీ కాదు. కారణ జగత్తు భూర్భువస్వహ దాటి వెళ్ళిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితం మొదలవుతుంది ఆత్మ యొక్క మజిలీలు. ఇంతవరకు ఇదంతా వేస్ట్, సింపుల్ వేస్ట్ అనమాట. కాలేజీలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, డిబేట్స్ లో ఫస్ట్ వచ్చాడు, లాజిక్ లో ఫస్ట్ వచ్చాడు, మాక్ పార్లమెంట్ లో ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు. ఇదంతా ఎక్కడ చేశాడు? కాలేజీలో చేశాడు. బయటకు వచ్చాక భగవంతుడు తెలియాలి. అంచేత ఇక్కడ మీరు ఎన్ని ప్రెసిడెంట్షిప్పులు చేసినా, ఎంత గొప్పదైనటువంటి స్థితిలో ఉన్నా, ఎంత నీచమైనటువంటి స్థితిలో ఉన్నా ఏం అవదు. అసలైన స్థితి ఎప్పుడు? ఓం భూర్భువస్వహ, దీన్ని దాటేసి మీరు వెళ్ళిపోతే ఏమవుతుందప్పుడు? రాజా సత్యంత ధర్మశ్చ రాజా కులవతాం కులం రాజా మాతా పితా చైవ రాజా హితకరీణాం. అక్కడ ఇక్కడ మనం పడుతున్నటువంటి కష్టాలు, ఇక్కడ మనకు వచ్చినటువంటి బాధలు, ఇక్కడ మనం వచ్చినటువంటి రోగాలు అవన్నీ కూడా మనకి హితకరమైనవే అని అర్థమవుతుంది. తల్లి తండ్రి మనకి ఎప్పుడు ఎలాగ మంచిని కోరుతారో ఈ భౌతిక జగత్తులో మనం ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మనకి బంధువే, ప్రతి పరిస్థితి కూడా మనకి తల్లిదండ్రి వలె పోషించేదే. అదే సత్యము, అదే ధర్మము, అదే కులవంతుల యొక్క కులము అని గుర్తించుకున్నాక నిరీక్ష సమూర్తంతో దదర్శో భరతో గురుం ఉటజే రామమాసీనం జటా మండలధారిణం. రాజమహల్స్లో కాస్ట్లీ అట్మాస్ఫియర్ లో ప్రకృతికి మనం దూరం అయిపోతాం అంతే కదా. ఎంత మీరు కాస్ట్లీ అట్మాస్ఫియర్ తయారు చేసుకుంటే మీరు ప్రకృతికి అంత దూరం అయిపోతాం. నిజమైనటువంటి రాముణ్ణి, నిజమైనటువంటి ఆత్మారాముణ్ణి దర్శనం చేయాలి అనుకుంటే ఎవడో నిజమైనటువంటి ఆత్మారాముణ్ణి దర్శనం చేసుకోవాలి అనుకుంటాడు. ఆత్మ మీద మాత్రమే ప్రేమ ఉన్నవాడు భరతుడు, మిగతా అక్కర్లే వాడికి. భారత అంటేనే అర్థం అది, మంది భారతదేశం అంటేనే అర్థం ఏంటి అంటే భగవంతుడు అనేటటువంటి వెలుగు మీద తప్ప ఇంకా దేని మీద రుచి లేనటువంటి వ్యక్తులు భారతీయులు. ఆ నిర్వచనం కనుక ఇచ్చుకున్నాం అనుకోండి భారతీయులకి, ఎంతమంది భారతీయులు అవుతాం? క్వశ్చన్ మార్క్ అది. అంచేత ఆ భరత తత్వము గురుపాదుక పూజనము అసలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. రాముడి యొక్క పాదుకల్ని తీసుకెళ్లి ఆ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి ఆ పాదుకలకు ప్రతిగా రాముడే ఉండి ఉంటే ఏ విధంగా రాజ్యం చేస్తాడో అనుకుని 14 ఏళ్ళు రాజ్యం చేస్తాడు. మిమ్మల్ని కూడా ఏం కోరుతున్నాను నేను, ప్రకృతికి దగ్గరగా ఉండండి. ఏ ప్రకృతికి? మిమ్మల్ని ప్రకృతి ఎక్కడ ఉంచితే అక్కడ. మీరంచేతో కుటీరం వేసేసుకోవంటారా మాస్టారు?